బెంగళూరు. ఈ నాలుగు ఇంగిత జ్ఞానం నిజాయితీగా బాధ్యతతో ధైర్యంతో చేశామా లేదా, కార్యక్రమాలు ఎలా చేశారు చూశారు కదా, అలా చేశామా లేదా, ఆ పరమ పూజ గురుదేవుల మార్గంలో వెళ్తున్నామా లేదా నిజాయితీగా. దాని తర్వాత కానీ దీని అంతటికీ ఇంగిత జ్ఞానం ఆధారం, ఏ డైరెక్షన్లో వెళ్తున్నది. ఇది నాలుగు వచ్చేసింది, ఇది ఫస్ట్ ఫోర్ అర్థమైంది కదా. ఇది దాని తర్వాత శ్రమశీలత తెలిస్తే మాత్రం ఏంటి, ప్రతిరోజు టాయిలెట్స్ కలగాలి. ఇది కావాలంటే మీరు డీలీట్ చేసేయండి అమ్మా, ఇది మీకు ఉత్తరం చెప్తున్నారు. మీరు టాయిలెట్ కలగక్కర్లే, కలగల కలగదా. శ్రమశీలత ప్రతిరోజు చేసామా లేదా. ఒకరోజు చేసామండి, నాకు ఒక ఊళ్ళో ఒక అనుభవం అయింది. ఒక సంస్థ నన్ను పిలిచారు, పొద్దున్న 9 గంటలకు వచ్చేయాలండి, కెన్యూ కమ్ అన్నది. పొద్దున్న 9 గంటలకు కెన్యూ కమ్ వేయలేదు, పొద్దున్న 4 గంటలు 8 గంటలు ఐ కెన్ కమ్ అన్నారు. ఇది వచ్చేసింది, మేమందరం కూడా టైంకి వచ్చేస్తామండి. సరే నేను 9 గంటలకు వెళ్ళిపోయాను, వాళ్ళు 9:30 వచ్చారు. వాళ్ళ టైం అప్పుడు 9 అయింది. సరే వచ్చాక పళ్ళు అవి అన్నీ ఉన్నాయి, బయలుదేరదాము. ఇంకా రాలేదండి, ఒక వీకెండ్ కూడా ఇంపార్టెంట్ పర్సన్ రావాలి అనుకుని ఐ వాజ్ వెయిటింగ్. 10:30 ఫోటోగ్రాఫర్ వచ్చాడు, ఇప్పుడు వెళ్దాం అన్నాడు. ఏంటి అంటే పళ్ళు ఫలాలు రోగులకి పంచాలి, అది వాళ్ళ ప్రోగ్రామ్. అది దేనికోసం వెయిట్ చేశారండి, ఇంగిత జ్ఞానం ఉందని. నువ్వు భోజనం పెట్టేది, టిఫిన్ ఇచ్చేది రోగులుగా, ఫోటోగ్రఫీ తీయించుకుని పేపర్లో వేయించుకోవడానికి పండదో కదా. ఈ తప్పులు చాలా చేస్తాం, మా చిన్న చిన్న తప్పులు. అంచేత శ్రమశీలత ప్రతిరోజు ఇంతమైన యమము నియమము, యమము ఈ నాలుగు, నియమాలు ఈ 5. ఇప్పుడు చెప్తాను నియమాలు చెప్తున్నా. ఇందాక మానసిక స్థితి, ఇంత జ్ఞానం నిర్ణయం బాధ్యత ధైర్యం, మీరు చేసేది ఉంది మానసిక స్థితి. ఎలా చేయాలి, నియమాలు శ్రమశీలత ఉందా లేదా, ప్రతిరోజు చేస్తున్నామా లేదా. అది చేయాలంటే మిత మేము టైం తెచ్చుకోవాలి. మీరు ఈ పనులన్నీ చేయడం నా టైం ఎక్కడుందండి, మితం నేను అంటే టైం కంట్రోల్. డబ్బు విషయం సరే అందరికీ తెలిసిందే, దాని గురించి నేనేం చెప్పక్కర్లే. కానీ ముందు మీ సమయాన్ని మీకోసం వినియోగించుకోకుండా, మీ పనులకు వినియోగించుకోకుండా వీటికి ఉపయోగిస్తున్నావా లేదా అని మితమే. కానీ ఇక్కడ శిష్టత ఉండాలి. ఇది మీరు చెప్తున్నప్పుడు అడుగుదా, నేను చూడవాలి అవడో పాపం టాయిలెట్కి వస్తున్నాడు వాడు అర్జెంట్గా ఉండవయా బయటకుంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. టాయిలెటే కాదు బయటకు వెళ్ళగలగాలి. అర్జత శిష్టత అవసరాన్ని బట్టి ప్రతిదానికి మీరు అర్థమైందా. శిష్టత అంటే ఏంటంటే సివిలైజేషన్ చేశాక ఇతరుల సహకారం కావాలి మీకు. మీరు ఒక్కళ్ళు ఏమీ చేయగలరు, అది మనం ఆ సహకారాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆధ్యాత్మిక సంస్థలన్నీ సహకరించడం మానేసి ఓకే చెప్పేవారు గురువు గారు. మా గురువు చెప్పలేదు, చెప్పాలా గురువు వచ్చి మీ గురువు పాటించాలి నీట్గా ఉంచాలి అని. బేసిక్ అది ఏ గురువు జీవితాలైనా చూడండి, వాళ్ళు చేశారో లేదో మీకు కనిపిస్తుంది. నేను చెప్తున్నంతా కూడా చేయని ఒక్క గురువుని చూపించండి నాకు, ఒక్క గురువు. మోడర్న్ గురువు మొదలైంది ఏంటా గురువు, నిన్న గురువు స్వామీజీ చెప్పారు హార్ట్ యోగ, హార్ట్ యోగా గురువు అదంతా పెంచాడు నాకు తెలియదు కానీ అర్థమైందా. అంచేత సహకారం అంటే ముందు ఎప్పుడు వస్తున్న సహకారం, నువ్వు సహకరిస్తే, నువ్వు సహకరించండి తల్లి. అన్ని సంస్థలు ఒకే ఆధ్యాత్మిక, ఆధ్యాత్మికత అంటే ఏంటో చెప్పాను నేను. ఏంటి ఆధ్యాత్మికత అంటే జీవించే కళ, హౌ టు లివ్. అది మనం మర్చిపోయాం ఆధ్యాత్మికత అంటే హౌ టు నాట్ టు లివ్ నేర్చుకుంటున్నాం మేము. అది మంచిదేలే, ఇలా ఉండకూడదు నేర్చుకోవడం వల్ల మంచిది కదా. కానీ అది కాదు, సహకరించాలి. కానీ ఆ సహకారంతో పాటు ఏం కావాలి, ఒక ఆర్గనైజర్ వేలో ఉండాలి, సువ్యవస్థ ఉండాలి. అది ప్రతి సంస్థలోనూ మిస్సింగ్ ఎక్కడా లేదు, ఏంటి లేదు, ఫిజికల్ దాంట్లోనూ లేదు, ప్రతి చోట లేదు. సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ మీరు ఆర్గనైజ్ చేసుకోండి. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను, నారాకోడూరు కాకువాయలు ఇవి నేర్పాలి. గురువుగారి డైరీలో ఉన్నవి ఇవంతా కూడా పేజీ నెంబర్స్తో నేను ఇచ్చాను నేను. ఇది శ్రమశీలత, మితమ్యం, శిష్టత, సువ్యవస్థ, సహకారము, ఈ ఐదు కూడా మహాభారతంలో ఉన్నటువంటి పంచశీలాలు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు. నకుల సహదేవుడు ఇప్పుడు కలిసి ఉంటాయి, సువ్యవస్థ సహకారం ఇప్పుడు కలిసి ఉంటాయి, కలవకుండా ఉంటాయి. అంచేతది ట్విన్స్. కానీ దీనికి శిష్టత కావాలి. అర్జునుడు మధ్యాహ్నం లేకపోతే భీముడితో చాలా గొడవ వచ్చింది. హౌ టు బిహేవ్ ఇన్ దర్జన కొడాస్తాను బాధిస్తాను గత పట్టి వెళ్తాయట. శిష్టత అర్జునుడు. మితమైన నీ శక్తిని అనవసరంగా వేస్ట్ చేసుకో బాబు, వేస్ట్ ఉపయోగించుకోవాల్సి ఎప్పుడు ఉపయోగించు. కానీ దీనంతటికీ కూడా శ్రమశీలత కావాలి. కష్టపడాలి. కష్టం ఎలా కష్టపడాలో అలా కష్టపడాలి. మీకు తెలుసో తెలియదు, కావాలని ఓడిపోయాడు ధర్మరాజు యుద్ధంలో. తెలుసా మీకు ఈ సంగతి? అసలు సంఘటన ఏంటో తెలుసా? నారదుడు చంపాల్సిందే మీరు కౌరవుని, నేను చంపను, మరేం చేయండి, రాజ్యం కోసమే కదా ఈ గోనంతా, ఇచ్చేస్తాను నేను, తీసుకోకూడదు. లేకపోతే ఏ మూర్ఖుడైనా తన భార్యని వాళ్ళని పడంగా పెడతారా? యుధిష్ఠిరుడు మూర్ఖుడని అనుకుంటున్నారా మీరు? ఎందుకు పెట్టాడు? కౌరవుని చంపడం కంటే నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను. పాండురాజు ఏ లోకం అది? యమలోకం. యమలోకం కాదు, యమలోకం సరే, ఏదో ఒక లోకం. అక్కడ పిలిచి చెప్పాడు యుధిష్ఠిరుడు, తప్పదయ్యా ఇది, తప్పించడానికి ట్రై చేశాడు. 13 వేలు తప్పించగలిగాడంతే. శ్రమశీలత. కష్టపడతాను నేను, అడుక్కు తింటాను నేను, లిటరల్గా అడుక్కు తిన్నాను. అడుక్కు తినేదా ఎంపులోని ఏకచిక్క అడుక్కుతున్నాను. దేనికి అడుక్కు తిన్నాను? జూతంలో వండుకోవటం కాదు, యుద్ధం వద్దు, నేను కష్టపడటానికి రెడీ. కానీ అక్కడ కూడా వాళ్ళ శీలత, శిష్టత. తను ఏ ఇంటి అడుగు మీద ఉంటున్నాడు వాళ్ళు, ఆ ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చింది, మీకు తెలుసు కదా, బకాసురుడు అతను వాళ్ళు పంపించాలి. కుంతీదేవితో సహా మావాడు వెళ్తాడు. ఉందా అంత దమ్ము మీ ఇంట్లో? ఏదో అడుగు మీద ఉంటే మీ కష్టాలు నాకెందుకు? శ్రమశీలత అంటే అది. కానీ అక్కడ కరెక్ట్గా గురువులు పనిచేశాడు. ఏంటి అక్కడ మహాభారతంలో ఒక కండిషన్ ఉంది, ఒకే నక్షత్రంలో 5 పుట్టారు, మహావ్యక్తులు పుట్టారు, జరాసంధుడు, దుర్యోధనుడు, కీచుడు, బకాసురుడు, భీముడు, ఈ 5 కుంభకర్ణుడు ఇంకా మహాభారతంలో రాలేదు. అంచేత ఏం లేదు, మమ్మల్ని నవ్వించడానికి చెప్పింది అంతే ఆయన. లేకపోతే కుంభకర్ణుడు మహాభారతానికి మంది పెట్టేవాడు తెలుసు. అంచేత మొట్టమొదట ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఒక వరదానం ఉంది. ఎవడి చేతిలో ఒకడు చచ్చిపోతాడో మిగతా 3 వాడి చేతిలోనే చేస్తాడు. 5 కదా, ఒకడు ఎవరి చేతిలో చచ్చిపోతాడో ఈ వీటి చేతిలోనే మిగతా 3 చచ్చిపోతాడు. ప్రాబ్లం ఉంది అక్కడ. జరాసంధుడు మహావీరుడు తెలుసు కదా, మృత్యు మీద గెలుపు ఉన్నటువంటి సాగుడు. వెనుముఖం చేసిన భీముడు మళ్ళా తగ్గిపోయాడు. ఇంకా జరాసంధుడు ఏం చెప్పుతాడు భీముడు? కీచకుడు మహాబలశాలి. భీముడికి ఇంకా చిన్నవాడు కదా, ఇంకా వయసు రాలేదు, జ్ఞానం రాలేదు అప్పుడు. దుర్యోధనుడు. దుర్యోధనుడితో అసలు పోటీ కానీ ఉంటుంది, వాడిని ఏం అడ్డుకోలేకపోతున్నారు. ఇంకా ప్రకాశం 5 కీచకుడు. సరే, ఈ 5 ఏ ట్రైనింగ్ లేకుండా ట్రైన్డ్ వ్యక్తి చంపగలిగేది బకాసురుని మాత్రమే. కానీ బకాసురుడితో పెద్ద ప్రాబ్లం ఉంది, వాడు బలం ఉంటుంది. అంచేత సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేసింది పరిస్థితులు? 1 సంవత్సరం ముందు నుంచి వాడు తింటం పడుకోవడం తప్ప ఇంకో పని లేదు. ఎంత బలవంతుడైనా తింటం పడుకుంటే ఏమవుతాడు? వీడికి తిండి లేదు భీముడి. అక్కడే మహాభారతం నిర్ణయించబడుతుంది. అలాగే యుద్ధం ఏమక్కర్లే, మీరేదో చేయాలని ఇవి మీరు కనుక చేస్తే ఆటోమేటిక్గా నేను గురువు చెప్పింది చేయండి తప్ప నేను ఏమంటే శ్రమశీల గురించి చెప్తున్నాను. ఎక్కడ మీకు శ్రమ పడమన్నారు, శ్రమ పడండి. మీకెందుకు మేనేజ్కోవడం? ఏకచిత్రాపురంలో అడుక్కుంటానా, లేకపోతే విరాట్ ఏంటని నగరం సైలంద్రియా లాగా పనిచేసాను, అక్కడ నేను ఉద్యోగం తీసుకుంటాను. అదంతా మీకెందుకు? గురువు పెట్టేది ఎక్కడో అక్కడ, అక్కడ శ్రమశీలత కరెక్ట్గా ఉండాలి. శ్రమశీలత అర్థమైంది కదా. మితం ఏమంటే ఏంటి, ఉన్న చోట ఉన్న టైంలో ఉచితమైంది చేయాలి. వీళ్ళు ఇంత ప్లానింగ్ వేసుకోలేదు. మహాభారతంలో ఫలానా నక్షత్రంలోనో వాళ్ళకి తెలియదు కూడా, భీముడికి వాళ్ళకి ఒకే నక్షత్రం తెలిసింది ఆయనకి, ఆయన అదంతా చేస్తాడు. అది ఆటోమేటిక్గా పరిస్థితులు ఏర్పడతాయన్నది మీకు అర్థం అవ్వాలి. పొద్దున్న భజనలో మీరు చేసేది ఆటోమేటిక్గా పరిస్థితులు, ఆ పరిస్థితులను ఉపయోగించుకోండి. ఉపయోగించుకున్నప్పుడు మీ ఎనర్జీని కరెక్ట్ పనికి ఎక్కువ ఉపయోగించుకోవటం మీ తెలియదు. సరే, సహకారం సువ్యవస్థ అందరం కలిసి మనం ఎక్కడున్న వాళ్ళందరం కూడా కలిసి ఈ డైరెక్షన్లో ముందుకెళ్ళాలి. మనం ఇదంతా కూడా ఆధారం ఏంటి అంటే సత్సంకల్పాలు. ఇది ప్రతిరోజు మీకు గైడింగ్ లైట్ అవ్వాలి. సత్సంకల్పాలు చూపించమ్మా. ఇప్పుడు అర్థమైపోయింది కదా, డైరీ ఎలా టిక్ చేస్తారు, టిక్లు పెట్టుకోవటం నేను చేశామో లేదో అనేది. ఇంతవరకు ఇది ఇంకా మీకు ఖండత వచ్చేయాలి. ఇది మన సంకల్పాలు. మన లక్ష్యం ఏంటి అంటే మేము ఈశ్వరుని సర్వవ్యాపిగాను న్యాయ నిర్ణేతగాను భావించి ఆయన ఆజ్ఞను మా జీవితంలో అంటే అర్థం ఆగండి ఆగండి. అంచేత ఈశ్వరుడు నిర్ణయిస్తాడు మనం ఎక్కడుంటామో అనేది. మీరు కాదు నిర్ణయించారు, నేను ఇక్కడ ఉండాలి, నేను శాంతికి మీకు వెళ్ళిపోతాను, నేను లేకపోతే శ్రీరామ శర్మ ఆచార్య ఎక్కడున్నాడో చెప్పండి, హిమాలయాల్లోకి వెళ్ళిపోతామంటే ఏం చేస్తారు ఆయన? మీరు ఆయన పళ్ళగడ్డ తగ్గుతారు. అయితే అంచేత నువ్వు ఎక్కడున్నావు అది ఈశ్వరుని సంకల్పంగా గుర్తించటం నేర్చుకోండి. మీ సంకల్పాలు కాదు, మీ సంకల్పాలు జరిగితే అసలు మీరు అక్కడ ఉండాలని నాకు తెలుసు. అందరూ కూడా ఆవిడెవరు, సోనియా గాంధీ కొడుకుగా పుట్టిండేవాడు, ఏ గోల్ అంతా డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. మన సంకల్పాలు నేను పనిచేయవు. అంచేత మొదటిది అర్థంగా నేను ఎక్కడున్నాను, ఈ క్షణంలో మనం ఎక్కడున్నాం, ఇంకా ఇంటి గురించి దాని గురించి ఆలోచించి, ఇంటికి వెళ్ళాక ఇక్కడ గురించి ఆలోచించు. కనుక ఇక్కడ తీసుకున్న జ్ఞానాన్ని ఆచరించండి. మీరే చెప్పారు మాస్టర్ ఇక్కడ మర్చిపోవాలి, మర్చిపోయాడండి ఇంట్లో. అంచేత ఈశ్వరుని సర్వవ్యాపిగాను న్యాయం, సర్వవ్యాపి అనేది ఎందుకంటే ఎక్కడ ఏమి ఎలా చేస్తే వీళ్ళు అటు వెళ్తారో అన్నదానికి తెలుసు, నీకు నాకు తెలియదు. అంచేత ఈశ్వరుని సర్వవ్యాపిగాను న్యాయ నిర్ణేత గాను, ఏది కరెక్ట్, నువ్వు ఎక్కడుండాలి, నువ్వు ఏ పొజిషన్లో ఉండాలి, నీకు ఏ సుఖాలు ఉండాలి, ఏ దుఃఖాలు ఉండేవి ఆయన నిర్ణయిస్తాడు. ఆ భావం మనం, ఆ సంకల్పం, నేను కాదు కరిష్యే వచనంత శరీరాన్ని దైవ మందిరముగా భావించి ఆత్మ సంయమంతో నియమం పాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. ఇది మీరు చేసేటువంటి పని. దానికి కూడా నేను చెప్పాను కదా, కంఠంతో పీల్చడం వదలటం, ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించటం. దేనికంటే మీ రుచి కోసం కాదు, ఈ శరీరం ఒక దైవ మందిరం. ఆ అంతరాత్మలో ఉన్నటువంటి ఆ జీవాత్మకి పరమాత్మతో సంయోగం పెట్టడానికి శరీర మాధ్యమం కలు ధర్మ సాధన. అంచేత నేను ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నాను లేదా ఇంగిత జ్ఞానం టిక్కి పెట్టేటప్పుడు ఇవంతా చూసుకోవాలి. ఏం తిన్నారు మీరు అప్పుడు? అది ఆరోగ్యాన్ని కోసమా రుచి కోసం తిన్నారా? ఆనెస్ట్గా ఈ ప్రశ్న వేసుకుంటే కాదు, ఆనెస్ట్గా అక్కడ నిజాయితీగా నేను దేనికి తింటున్నా, ఇది రుచి కోసం తింటున్నానా? ఫెయిల్. ఆరోగ్యం కోసం తింటున్నానా? టిక్. అంచేత ఆరోగ్యం కోసం రుచి లేని పదార్థాలు తినమని ఎవరు చెప్పలే. దళితా సహస్రనామంలో షట్చక్ర జాగానికి పెట్టే ఆహారంలో అన్ని రుచికరమైన ఆహారాలే, దధ్యాన్ని ఆసక్త హృదయ గుడాన్న ప్రీత మానస రుచిగానే ఉంటాయనుకుంటాను నేను. అంచేత రుచికరమైన వస్తువులు తినండి, దాన్ని ఎవడు కాదంటే. కానీ ఆరోగ్యం కోసం తింటున్నారా? అది రెండో పాయింట్. మొదటిదైతే సర్వవ్యాపకుడు ఆయన నిర్ణయించాడు నేను ఇక్కడ ఇలాగ ఉండాలి అని. రెండోదేంటి, ఓకే నిర్ణయించాడు కానీ నేను తింటున్న ఆహారం ఎలా ఉంది, దైవ మందిరంలోకి వెళ్ళేటట్టుందా లేదా. మూడో సంకల్పం మనస్సును, ఇది మీరు చూసుకోండి. మీరు స్వాధ్యాయం చేస్తున్నా, సత్సంగాలు చేస్తున్నా, ఏ వ్యసనం పోగొట్టుకోవటానికి? గురుదేవుని యొక్క జీవితంలో మొదటి నాలుగు పేర్లు ఉన్నాయి అష్టోత్తర నామములో. ఆ నాలుగు పేర్లో మూడో పాయింట్ నువ్వు చెప్పింది అర్థమైంది. ఆ నాలుగు నూట ఎనిమిది నామాలు ఉన్నాయి కదా, చెప్పు. ఇక్కడ చూపించగలిగితే చూపించేసేయండి, దానికి టిక్ పెట్టుకోండి మీరు. అది టిక్ పెట్టుకుంటే మీరు మూడో పాయింట్ మొదట ఏం జరుగుతుంది అంటే, గాయత్రి దీక్ష దేనికి పొందుతారు అంటే, ఇంద్రియాల సుఖం కోసం. రోగం ఉందనో ఆ బాధ ఉందనో ఈ కష్టాలు. మదన మోహనుడు అంటే ఆయన గురువు పేరు ఉంటుంది సర్వాంతర్యాని తత్వంలో, మదన మోహనుడు. మొట్టమొదటి దానికి వెళ్తాం, మోహన్తో ఆరోగ్యం బాగోలేదు, ఇది బాగోలేదు, ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్న దాంతో గాయత్రి దీక్ష పొందుతాం. పొందాక ఏమవుతుంది? ఇక్కడ మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మనం కూర్చున్నాము అంటే మీకు తెలుసా అసలు ఎన్ని జన్మల్లో మనం ఇలా కూర్చున్నాము? అర్జునుడికి తెలియదు. బహుని మీ వ్యతీతాన్ని జన్మ తడచారు తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతం. నీకు తెలియదురా బాబు అన్నాడు అర్జునుడికి తెలియదు. శ్రీకృష్ణుడు తొంద దగ్గరగా ఉండి 84 ఏళ్ళు ఆ సాధన చేసినాడు. ఇంకా మనకెట్టా తెలుస్తుంది? కానీ నువ్వు నేను చాలా జన్మలు కలిసి చేశాను, నాకు అన్నీ తెలుసు అంటే నాకు చూపించండి ఆ జన్మలన్నీ. కబీర్దాస్గా మీరు నాతోనే ఉన్నారు, గురువుగారు ఆత్మగత జాగ్రత్తగా జరిగిన అనేక జన్మల గురించి చెప్తూ ఈ మూడింటికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చంటే ఈ గాయత్రి పరివారం అనో ఎన్ని జన్మల్లోనూ ఆయనతో ఉన్నామని ఆయన చెప్తున్నాడు. కబీర్దాస్గా ఆయనతో ఉన్నాం. శివసింహ ఆచార్యంగా ఉన్నారా? 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 లేరు. ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటారు. ఆయనతో జరిగితే లాభం. సరే, అంచేత ఆ గురువు అనుగ్రహం వల్ల ఆయన చెప్తారు, బాబు మీరు అనేక జన్మలు పెట్టి మాతో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు దారి తప్పుతున్నారు? మీరు దారి తప్పితే నేనేం చేయలేదని చెప్పాడు. ఆ లెక్చర్ నిన్న చూపించాను మీరు ఏం చేయలేదు. దారి తప్పితే ఏ గురువు మాత్రం ఏం చేయండి, చెప్పిన మాట వింటే తింటారు. అత్త ఎవరో బాబా వచ్చి సంచేత పెట్టి వెళ్ళిపోతే అయ్యో మా వాడు వెళ్ళిపోయాడు అనుకుంటారు తప్ప ఏం చేయలేడు. మన జీవితంలో ఉన్నది ఆరోగ్యం కోసం, దానికోసం స్వాదేంద్రియ జనేంద్రియాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకున్న జితేంద్రియానికి నమస్కారం. ఆరు నాలుగు అయిపోయాయిగా. స్వాధ్యాయం వ్యసనంగా మారాలి. వ్యసనం అంటే ఓ మంచి అలవాటు వ్యసనంగా ఉండడం మంచిదే, వ్యసనం అనుకోకండి. అది అంచేత స్వాధ్యాయం పుస్తకాలు చదవడం. ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో తెలుసు కదా మీకు, చదవాలి. ఆ 20 పుస్తకాలు చదవటానికి మీకు తల మీద ఇప్పటికీ 20 పుస్తకాలు చదివేసిన వాళ్ళు ఒకసారి చేయతండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చదవండి. అంచేత ఇవి నాలుగు. ఇది ఇందాక ఫార్ములా చూపించలేమా? ఆ స్వాతంత్ర్యం జనేంద్రియం గురించి. స్వాతంత్ర్యం దేవుడికి తెలియాలి మనకు కంట్రోల్లో ఉందో లేదో. జననేంద్రియానికి ఒక ముద్ర ఉంది, దాని కనుక మీరు వీలైనప్పుడల్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, వీలైతే మెలకుగా ఉన్నప్పుడల్లా ఆ ముద్రని ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఖేచరీ ముద్ర అంటాం. నాలిక ముందు మౌనం పాటించగలుగుతారు, మాట్లాడవలసినప్పుడే దాన్ని నాలిక కిందకి దింపితే ముందు అనేక గోళల నుంచి మీరు బయటపడతారు. అది ప్రాక్టీస్ చేసుకోండి. ఇది నేను చెప్పింది ఆచరణలో పెట్టండి. నారాకోడు కాకువాయలు ఉన్నాడు. లెక్చర్ ఇవ్వాలి, ఏం మాట్లాడతా అంచేత ఆలోచించుకుని చెప్పవలసిన మాట చెప్పాలా వద్దా అనుకుని అనాలిసిస్ చేసుకోవడానికి నీకు టైం లేదు. లతకపోకుండా వద్దాం. ఇంకైతే ఇంకొక ముద్ర చెప్పాను నేను ఇప్పుడు. దానికంటే ముందు ఉజ్జయిని ప్రాణాయామం చెప్పాను. గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు ఇక్కడ లైట్ వెలగాలి. గురువు గారి మూడు శరీరాల ధ్యానం చేస్తున్నప్పుడు ఉజ్జయిని ప్రాణాయామంతో లోపలికి వెళ్తూ ఈ బయటికి వెళ్తూ శక్తిధారణ ప్రపంచానికి వెళ్తాయి. మొదటి నియమం ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వవ్యాప్తి నేనే చెప్పాను, తర్వాత చెప్పాను. అదే అట్లా మాట ఏముంది, ధైర్యంలో ఉంది కదా సత్సంకల్పాలు చూసి చెప్పండి. న్యాయ నిర్ణేత ఏం చెప్తే అది కరెక్ట్, చెప్తే మీరు ఎక్కడున్నారో అది కరెక్ట్, ఎందుకంటే న్యాయ నిర్ణేత కన్నా కదా. ఆ భావంతో చేద్దాం. ఇంకా డైరీలో ఒక చైర్మన్ కింద నేను చెప్తున్నది, ఇద్దరు వెళ్ళి చూడండి, అందరూ లేచి వెళ్ళి సహాయపడబోయి సహాయానికి అడ్డుకోగలుగుతారు. కాస్త దెబ్బ సీరియస్నెస్ అది చూసుకుని ఒకళ్ళు ఇద్దరు అటెండ్ అవ్వండి, మిగతా వాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వండి. సత్సంకల్పాల గురించి చెప్తున్నాను, ఇలాగ అన్ని సత్సంకల్పాలు మీరు చూసుకుని ఆ సత్సంకల్పాలే మనకు మార్గదర్శక సూత్రాలు. ఒకసారి దాన్ని చాలా సీరియస్గా దానిగా చేసుకొని ఇటు అటెన్షన్ ఉండాలి. అటు అటెన్షన్ అవుతే ఒకసారి అటు చూస్తున్న వాళ్ళందరూ లేచి నిల్చోండి, అటు చూస్తున్న వాళ్ళందరూ లేచి నిల్చోండి. నా వైపు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కాదు, అటు ఇందాక చూస్తున్న వాళ్ళందరూ లేచి నిల్చోండి అంటే కూడా నా మాట వినరా. అంతేనా, ఇంకెవరు చూడలేదా? అంతేనా, ఇంకా లేవలేదు చూస్తున్న వాళ్ళు? నేను చూశాను అందరినీ. ఇప్పుడు సంగతి అడిగాను, మీరు ఇది నేర్పండి. మీరు చూసేది సహాయపడగలిగినప్పుడు ఎంతమంది సహాయపడగలరు? మీరు అందరూ వెళ్ళి సహాయపడండి. మీరు సహాయపడరు ఇప్పుడు ఆవిడకి. మీరు అందరూ వెళ్తే ఏమవుతుందంటే ఆవిడ అవుతుంది. మీరు అందరూ ఆవిడ నిలబడితే, ఇద్దరు వెళ్తే చాలమ్మా సహాయానికి. ఆ కామన్ సెన్స్ ఉండాలి, ఇంగిత జ్ఞానం అనేది, అది అది టిక్ పెట్టుకోవాలి. అందుకు చెప్తున్నాను ఇది, సరేనా? నేను ఇదంతా చెప్తుంటే మీరు అటు చూస్తే నాకు ఇద్దరికి నేను బాధ్యత చేసుకుని కూర్చోండి. తప్పార్థం చేసుకోండి, మీ జీవితాలలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకోండి. చూడటం తప్పని కాదు, మనకు అదే అలవాటైంది, ఆ జీవిత విధానం అలా నేర్పారు. సహాయపడగే వాళ్ళు సహాయం చేయండి కానీ అందరూ సహాయపడతామంటే ఉన్న సహాయం కూడా పోతుందండి. వాళ్ళకి ఎవరు ఇద్దరు చూస్తున్నారు, కావాల్సింది అటెండ్ అవ్వండి ఇవ్వండి. ఇది సత్సంకల్పాలు అర్థమే కదా. ఇంచేత దీన్ని చూసుకుంటూ టిక్కులు పెట్టుకోండి, ప్రతిరోజు టిక్కులు పెట్టుకోవాలి. దాని తర్వాత దానికి తగినట్టు మనం జీవించాలి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు మనం జీవించాలి. పిల్లవాడు నడక నేర్చుకుంటున్నాడు, తల్లిదండ్రులు పక్కనే ఉంటారు. ఎప్పుడు చేతి అందిస్తూ ఉంటే ఏమవుతుంది, వాడికి ఎప్పుడు నడకరాదు, పక్కనే ఉంటారు కానీ చేయి అందించారు. పడుతున్నాడు వాడు నడక మానేశాడు అనుకో, పడతాను కామన్ సెన్స్ కదా, ఇంగిత జ్ఞానం ఉంది, నడిస్తే పడిపోతాడని. అంచేత వాడు నడవడు, నడవకపోతే ఏమవుతుంది, ఇంకా నడవడు జీవితంలో. అర్థమైంది కదా. అంచేత మనము ఈ డైరీ రాస్తున్నప్పుడు అనేక సార్లు పడతాం, చేయలేకపోతాం. అంచేత డైరీ కట్టే మానేస్తాం. ఒకళ్ళు మూడు సార్లు అవుతారు, ఇంకోళ్ళు 1000 సార్లు అవుతారు. దానికి డైరీ రాయాలి. అందుకు చెప్తుంది, ఆ డైరీ చేయటం అనేది పెద్ద ప్రాయశ్చిత్తం అనిపిస్తుంది నాకు. ఓ రి నాయన ఆయన దగ్గరికి వెళ్తే ఈసారి నన్ను ఇరికిం చేశాడు, ఇది ఎక్కడ రాశాడు నేను. మీ ప్రాయశ్చిత్తం ఏంటంటే రోజు రాశాను. రెండోది ఏంటంటే ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు దానికి ఎలా సవరించుకోవాలో తెలియాలి. ఎలా సవరించుకోవాలో తెలియాలి అంటే గురువు గారి ఆత్మకథలో నాటు కోసుకోవాలి, చూసుకోండి. భగవంతుడి యొక్క ఈ విశాల విషయంలో నేను నాటుకున్నాను, కోసుకుంటున్నాను. నా జేబులో 1 రూపాయి ఉండదు, 1 కోట్ల రూపాయల ప్రణాళిక వేస్తున్నాను. నాటు కోసుకుంటే వస్తుందమ్మా, కోట్లు కాదు, మొత్తం సృష్టి ఐశ్వర్యం అంతా వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా అంచేత కరెక్షన్ ఎలా చేసుకోవాలి, చేసిన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం, దానికి నాటు కోసుకోవాలి చదివితే మీకు అర్థమైపోతుంది. అంచేత ఇంకోటి, ఈ వారంలో ఒకరోజు మీరు సాప్తాహిక సాధన చేసుకోవాలి. ఒకరోజు 7 రోజుల అక్కడ పేజీ చూపించమా, ఇక్కడ వారం రోజులు ఉంది. దేనితో స్టార్ట్ అయింది చూసింది, ఇది వారం రోజులు. ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు మీరు సాప్తాహిక సాధన చేయాలి. అందులో గురువు గారు డీటెయిల్స్ ఇచ్చారు, దాని ప్రకారం మీరు ఆచరిస్తే ఆ రోజు అది చూపించమ్మా. ఇప్పుడు సాప్తాహిక అక్కడ టిక్ పెట్టుకుంది, అర్థమైంది కదా? పేజీలో ఏముంది అన్నా అదే కదా. ఓకే, డైరీ గురించి ఇప్పుడు డౌట్స్ అయినాయి కదా. డైరీ మీరు రాయాలి, ఇతరుల చేత రాయించటం. మీలో ఇతరుల చేత అంటే బయట వాళ్ళ చేత కాదు, మీలో మీరు, మన పరివారం వాళ్ళు ఇలా రాసేవాళ్ళు ఇలా డైరీ. చివరికి వాడు భయపడి నిన్ను చూడగానే పారిపోతూ ఉండాలి. వీళ్ళు అడుగుతారేమో డైరీ గురించి, బాబు అంటే మీరు చాలా కరెక్ట్గా బిహేవ్ చేసినట్టు అనమాట. మిమ్మల్ని చూసి అసలు డైరీ గురించి అడగడు అంచెలు ఈ దగ్గరికే వెళ్తాం అనుకో, మీరు చాలా రాణిగా ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా పెద్ద ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అని చేత దాన్ని చూసుకుని మీరు చేసుకున్న ప్రాయశ్చిత్తాన్ని నాటు కోసుకునే ఆధారంలో మీరే తెలుస్తుంది ఎప్పుడు ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దీంట్లో ఈ ప్రాయశ్చిత్తం అనే దాంట్లో మీకు ఒక వరదానం ఉంది. మీరు 9 వారాలు చేస్తే కరెక్ట్గా మీకు తెలిసినట్టు, కరెక్ట్గా అంటే ఎవరిని అడగొద్దు, మీరే చూసుకోండి. ఇది నాటుకుంటే ఈ తప్పుకి సరిపోతుంది, ఇది దాటి చూసుకోండి. 10వ వారం నుంచో తమాషా జరుగుతుంది తెలుసా, మీకు కావాల్సిన దానికి ఏం చేసుకుంటే జరిగే పని అవుతుందో తెలిసిపోతుంది. ఆహారంలో ఆ మ్యాజిక్ ఉంది. మీరు ఏదైనా పదార్థం తింటే కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. చాలామందికి తెలియదు ఆహార నియమాలు, ఎందుకంటే మనస్సే కదా ఇదంత శాసిస్తుంది. అందులో డౌట్ లేదు కదా, డౌట్ ఉందా? నీ మనస్సు బట్టి కదా నువ్వు ఏదైనా చేయగలుగుతావు కదా. కానీ మనస్సు దేంతో నిర్మితమవుతుంది మీకు తెలియదు ఇంకా. అంచేత 9 వారాలు కనుక మీరు ఇవి చేయటం మొదలెడితే మీకు అర్థమైపోతుంది ఏది తింటే ఏ ఫలితం వస్తుంది. దాని గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడో ఒకసారి నేను నోరు జారాను, బాబు నేను ఉప్మా తింటే నేను అనుకున్న పని జరగదు అని. అంటే చాలామంది ఉప్మా తింటాం అని సరే, ఎవరిది వాళ్ళది, ఏ ఆహారం మీకు ఎలా పనిచేస్తుందో నాకు ఎలా పనిచేయదు. ఇప్పుడు బాటిల్ స్కాచ్ ఏదైనా తీసుకొచ్చి మిమ్మల్ని ప్యాకింగ్ చేశాను అనుకో, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఓ బలి హుషారు వస్తుంది వాడికి. ఇంచేత అన్ని ఆహారాలు అందరికీ ఒకలాగా పనిచేయవు. అంచేత ఈ ప్రాయశ్చిత్తంలో మీకు ఆ లాభం వస్తుంది. అందుకని దీనికి వెనకాతల పేజీ కూడా ఇచ్చాం కదా, దీని వెనకాతల పేజీ ఇక్కడ పేజీ ఉంది కదా, ఇంత జాగ్రత్త ఇచ్చాం కదా. అదేనే అంచేత అక్కడ మీరు అది ఈ యాంగిల్తో రాసుకోండి ప్రాయశ్చిత్తం. ఉదాహరణకి లేదు, ఉదాహరణ చెప్తే మళ్ళీ అదొకటే చేస్తారు మీరు, మీరు నిర్ణయించుకోండి. అదేమి డైరీ ఎంత ఇంపార్టెంట్ అయింది, మీరు ఖచ్చితంగా ఈ డైరీని చేస్తే 3-4 నెలల్లో మీ జీవితంలో ఒక చమత్కారం జరుగుతుంది. అష్ట సిద్ధి నవనిధులు మీ వైపుకి ప్రకటించడం మొదలెడతాయి. ఇదంతా శక్తిధారంలో ఉన్నాం, మీకు తెలుసునో తెలీదు. మనమంతా కూడా ప్రకృతి యొక్క శక్తిధారల మధ్య తిరుగుతున్నాం. మీరు ఏ ధారని మీరు ఆకర్షించుకుంటారు అన్నది, అష్టసిద్ధులు నవనిధులు మీ పేరు వస్తాయి. అంచేత సాధ్యమైనంత వరకు మన ఆశ్రమాలలో మన ఇళ్లలో డైరీ రాసుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఈ అష్టసిద్ధులు పేర్లు అవి ఉన్నాయి, అవి తర్వాత ఎప్పుడైనా నేను చెప్తాను. నేను శంఖ కచ్చప మకర మహాపద్మ పద్మ ముకుంద కుంద నీలచర్య అనేవి నిధులు. లఘిమ అనిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య వసిత అశ్రుత. అంచేత ఈ డైరీని మీరు ఎలా ఉపయోగించుకుంటారు, 20 పుస్తకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదివి మొదటి పుస్తకంలో గురువు గారు 3 మాటలు వాడతారు. ఆ మాటలు మీరు గుర్తుంచుకోండి. 1 లేఖని అంటే రైటింగ్స్, దాని తర్వాత వాణి ప్రఖరవాణి. ప్రఖరవాణి అంటే ఏంటి, మనస్సు వాక్ శరీరము కలిసి పనిచేస్తే అది వాణి ప్రఖరం. నోటితో ఒకటి, మనసులో ఆలోచన ఒకటి, నువ్వు చేసేది అంటే అది ప్రఖరవాణి కాదు, వాణి మాత్రమే. తెల అర్థమైన ప్రఖరాన్ని పదానికి 3 కలవాలి, భూర్భువస్వ లేఖని వాణి, దాని తర్వాత గురువుగారి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళు కలవాలి. వీళ్ళు కలవాలి అంటే మొట్టమొదటి ఏంటి లేఖని, గురువు గారు ఏం చెప్పారో దాని గురించి. దానికి ఏకైక మార్గం ప్రతి నెల మీరు గురువు గారు చేసేది ఏంటంటే యుగశక్తి గాయత్రి. దాని మెంబర్షిప్ పెంచుతూ ఉండాలి, పెంచుతూ ఉండాలి. దాని తర్వాత నేను ఇంకొక రిక్వెస్ట్, ఏ విధంగా అయితే నారా కోడూరు కాకు వైరస్ సమయదానం ఇవ్వమని చెప్పాను. హైదరాబాద్ గాయత్రి చేతన కేంద్ర ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, దాని దగ్గరగా ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు కూడా మేము వచ్చి అక్కడ 4 రోజులు 3 రోజులు చేస్తామంటే మీరు చేసుకోండి. ఈ యుగశక్తి గాయత్రి మ్యాగజైన్ టైంకి అందాలి. అందరితో లేదు అనేటటువంటి కంప్లైంట్ వస్తున్న వాళ్ళకి రిప్లై పెట్టాలి. దానికి మనం ఏం సవరించగలగాలి, మీరు 5-6 కనుక అక్కడికి ఏంటంటారని ప్రింటింగ్ జరిగే టైం నెలంతా కల్లే నాకు అంతే, ఒక 5 రోజులు 6 రోజులు డిస్పాచ్ టైంకి అక్కడికి వెళ్ళి ఉండగలిగితే చాలు. అంచేత యుగశిల్పులుగా అక్కడ 12 మంది ఎంతమంది ఉన్నారో నాకు, 15 మంది ఉన్నారా, మరి 15 మంది అక్కడ టైం ఇవ్వచ్చు కదా, వాలంటీర్స్ టైం ఇవ్వండి. ఎందుకంటే యుగశక్తి గాయత్రి అనేది గురువు గారి లేఖని, దాన్ని వాణి మీరు దాన్ని చదివాక మీ వాణిలో దాన్ని చెప్పగలిగారు, చెప్పాక ఈ కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళన్నీ యునైట్ చేయగలగాలి. అది మొదటి పుస్తకంలో ఆయన చెప్పింది, అది శాంతిపుంజ యొక్క ప్రణాళిక. రెండో పుస్తకంలో ఆయన ఏం చెప్పారు అంటే సవితా శక్తి, సూర్యుడు యొక్క శక్తి 21వ శతాబ్దంలో సమస్త మానవ జాతికి ఆధారమవుతుంది. సైంటిస్టులకి కూడా సూర్యుడి మీదే పడ్డారు పాపం వాళ్ళు. ఇప్పుడు ఇంకంటే ఇంధనం లేదు, ఎక్కడ ఫ్యూయల్ లేదు, కంటిన్యూస్ సోర్స్, దాని గురించి వాళ్ళు అవస్థపడుతున్నారు. మీరు ఒక ధ్యానం చేయమన్నారు, సవితా ధ్యానము. ఇందాక నేను 3 శరీరాల ధ్యానమే అందులో చెప్పారు ఆయన. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని తీసుకుంటూ ఆ సూర్యుడు యొక్క శక్తి 3 శరీరాల నుంచి వచ్చి 4 నుంచి దానికి కరిష్యే వచ్చినంతా, నువ్వు ఎలాంటి వాతావరణం నిర్మిస్తావో ఆ వాతావరణానికి అనుగుణంగా నేను జీవిస్తాను. జత సూర్యకిరణాలని చంద్రుడు పట్టుకుంటాడు, చంద్రుడు పట్టుకున్న చంద్రుడి నుంచి వచ్చిన కిరణాలే మీకు రసం ఇస్తాయి. మీకు తెలుసా, చంద్రుడి కిరణాలు లేకపోతే సూర్యకిరణాలు నాశనం చేసేస్తాయి పంటని. ఏంటని కృష్ణాని చౌషధి సర్వ సోమోభూత్మ రసాత్మక 15వ అధ్యాయం ఉంది. చేత మీద సోముడి తండ్రి, ఆ సూర్యకిరణాలు మీ మీద సవితా కిరణాలు 3 దాంట్లోంచి వచ్చినవి. మీరు ఔషధిలాగా రసాత్ముడిలాగా ఆపో జ్యోతి రసామృతం బ్రహ్మ రసంలాగా మారే రసాయనం కనిపిస్తుందా మీకు, కానీ ప్రతి చెట్టులోనూ శాప్ ఏదో అంటారు తెలుగులో ఏమంటారు, చెట్టుకి చామ చావ అర్థమే కదా భాష ఏదైనా. చేత ఆ చావ నా నుంచి బయటకు వచ్చి సృష్టిని నిర్మిస్తోంది అనే ధ్యానం సవితా ధ్యానము. వీలైతే పూర్ణిమ నాడు రాత్రి 1 గంటకి 2 గంటకి మధ్య చేసుకోండి. మొదటి 2 పుస్తకాలు, 3-4 పుస్తకాలను మీ ప్రతిభను ప్రఖర ప్రతిభగా మార్చాలి. నేను చెప్పాను కదా ప్రఖర ప్రతిభకి ప్రతిభకి తేడా, అది గురుదేవుడు ఇచ్చేసి పెట్టేశారు. అది పంచవీరభద్ర సాధనలో ప్రఖరత్వాన్ని ఇచ్చేశారు, ఆకాశాన్ని ఉందని. ఆ ఆకాశాన్ని తీసుకుని ఎలా మారుతారని చేస్తే దాని ఫలితము మీరు చేయాల్సిన కార్యక్రమం దేనికి వెళ్ళాలి అంటే సత్యయుగ పునరాగమనం. ఇది 5. దీనికి మానవ జాతికి ఈ జ్ఞానాన్ని అందించడానికి మన ఆశ్రమాలు, మన ఇల్లు, మన వ్యక్తిగత జీవితము ఒక ప్రేరణగా ఒక ఎగ్జాంపుల్గా ఎదగాలని ఆశిస్తూ. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేదు కదా, మామూలు వ్యక్తులకి ఆశ్రమంలో చెప్పాల్సిందంత చెప్పేశాను కదా, కానీ ఇక్కడ 2, 1 యజ్ఞం గురించి నేను చెప్పలేదు, యజ్ఞం గురించి నేను చెప్పక్కర్లేదు. కానీ హరిద్వార్లో ఏ టోన్లు జరుగుతుందో ఆ టోన్లు సీడీలు వచ్చేసాయి అందరికీ, ఇంకా ఆ సీడీని ఉపయోగించుకోండి. తెలుగులో కూడా కమెంట్రీ వచ్చేసింది కదా, అంచేత మీకు హిందీ ప్రాబ్లం లేదు. లేడీ వాయిస్లోనే ఉంది, జంట వాయిస్లో ఉంది. లేడీ వాయిస్ అని ఎందుకంటారంటే ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు అది పెడితే ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదు అనే ప్రాబ్లం రాదు. ఎన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, శిష్టత ఉండాలి కనుక అది పిచ్చి ప్రశ్న అనకూడదు. మీరు చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి మీ మేధస్సును చూపించేటటువంటి ప్రశ్న విషయాలు చెప్పండి, కానీ ఆ మేధస్సు అని ఇక్కడ నేను చెప్పినట్టు అనకండి, అక్కడ తెలిసిపోతున్నది. అంతట స్త్రీలు చేస్తున్నప్పుడు ఆ వాయిస్ దీనికి ఇదే నేను ఇంగిత జ్ఞానంతో చెప్తున్నాను. మీ ఇష్టం ఆశీర్వి వింటారు ఆశీర్వి వింటారు. మీ ఇంట్లో కూడా ఎప్పుడు ఏం జరిగినా వారానికి ఒకసారి ఆ సీడీతోనే జరిగింది కదా. కానీ ఈ సీడీతో దాంతో అంతా జరుగుతున్నప్పుడు ఒక విషయం మీకు గుర్తుండండి. గుర్తుండవలసింది ఏంటి అంటే భగత్ సంఘ లాంటి జీవితం మనం జీవిస్తాం. యజ్ఞమయ జీవితం అంటే ఏంటి అంటే నేను నా జీవితాన్ని ఇచ్చేయటానికే ఒలిక మీద చేపెట్టి వాగ్దానం చేస్తాడు. ఏ వతన్ ఏ దేశమా, నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, నా కుటుంబీకాన్ని ఇచ్చావు, వీళ్ళందరికీ ఆహారం అది ఇస్తున్నావు, ఇలాంటి కొంపకుంటుకునే సమయంలో దేశానికి నా జీవితాన్ని సమర్పణ చేసినటువంటి వ్యక్తులు ఉంటే మనకి స్వాధీనం ఇచ్చింది. ఇప్పుడు మీ జీవితాన్ని ఏమక్కర్లే, మీ కార్యక్రమాలు ఈ యాంగిల్లో పెట్టుకోండి. తెలుగు ఇంకా ఏమున్నాయి మనం అందులో యజ్ఞం గురించే మాట్లాడుతున్నాం కదా. నేను సైతం సన్నిధిలో ఉంటాను అనొచ్చు. జ్యోతిర్వేదం అది ఇది దాని తర్వాత ఈ 20 పుస్తకాల్లో ఉన్నటువంటి దానికి ఏదైనా స్పెషల్ క్లాసెస్ మీరు పెట్టుకోదలుచుకోండి, చూసుకోండి. కానీ నేను చెప్పినవి మర్చిపోకండి, తక్షణం చేయాలి. ఒకటి యువశక్తి గాయత్రికి ధారణకి రావాలి, దాని తర్వాత అక్కడ ఆ యువశక్తి ఏంటని ఇందాక చెప్పింది పోస్టింగ్ భావం అర్థమైంది కదా, అక్కడ దాన్ని డిస్పాచింగ్కి దానికి బాధ్యత తీసుకోండి. కానీ ఓటు గుర్తుంచుకోండి, ఏదో లోపం ఉందని దాని ప్రచారం ఆపిస్తే మీరు ముడుచుకోండి. అంత అందాలి కదండి, ఇంత అందరికీ మీరు చెప్పండి. అది మంచి పని చేయడానికి మీ వంతు మీరు పని చేయండి, మిగతా వాళ్ళు అక్కడ యువశక్తిలో వాళ్ళు దాన్ని చేస్తారు. ఒక నెల కష్టపడితే చాలా ఈజీగా దీన్ని ఈ లోటుని మనం సవరించవచ్చు. ఇంకా పని జరిగేటట్టు చూడాలి తప్ప, పని జరిగాక చేస్తాను అంటే మీరు చాలా తెలివైన వాళ్ళే, కానీ ఇంగిత జ్ఞానం లేదు. ఈ అవకాశం మీరు పోగొట్టుకుంటారు. అంచేత ఇదంతా మనసులో ఉంచుకుని ఈ కార్తీక మాస సాధనకి మీరు వచ్చినటువంటి వాడు, ఈ భావాన్ని దీన్ని కూడా మీ వరకే సమీ కాకుండా అలా 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 మన పరివార వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లోకి 2 రోజుల లోపల వెళ్ళాలి. వెళ్ళాక వీళ్ళందరూ వాళ్ళ సహకారంతో సువ్యవస్థతో డిసెంబర్ లోపల గాయత్రి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని గాయత్రి ప్రదేశ్గా మార్చి ఆ సంకల్పంతో పనిచేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా పనులు చేస్తూ ఉంటే ఆయన ప్రామిస్ చేసేవాడిని, మీరు నా పని చేయండి, నేను మీకు ఆ అవరోధాలన్నీ తొలగిస్తానని. న్యాయ నిర్ణయత కనుక, సర్వవ్యాప్తి కనుక, అడ్డంకు ఎప్పుడు తీయాలో ఎలా తీయాలో ఆయనకి తెలుసు అన్న నమ్మకం మీకు ఉంచుకోండి. ఆయనకి చెప్పుకోవటం నేర్చుకోండి, ఆయన అన్నీ చూసుకుంటాడు అనకండి. అంత టైం ఉండదు ఆయనకి నువ్వేం చేస్తున్నావో చూడటానికి. నువ్వు చెప్పుకోవాలి నాకు అడ్డంకు. అందుకు మాత్రం ప్రతిరోజు మీరు చెప్పుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు, తత్వబోధ చేసుకున్న తర్వాత మీకున్న శారీరకమైన, కుటుంబపరమైన, సామాజికమైనటువంటి వాటిని డైరెక్ట్గా ఆయనకి చెప్పుకోండి. భావార్థం లేదా జయ. ఇంకోటి ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి, రహస్యమయ మహాకాలుని హెచ్చరిక, రహస్యమయ హెచ్చరిక. ఇది ముందు ఈ పుస్తకాన్ని మీరు చదివేశాకే ఈ ఆశ్రమం వదలండి. ఆ పుస్తకం చదివేయవచ్చు గంటలో, చదవండి. అది చదివేది ఆర్తితో చదవండి. నేను ఏదైనా ఒక పుస్తకాన్ని చదవమంటే అది మీకు చాలా సందేశాలు ఇవ్వబోతుంది. కానీ ఇందాక కరెక్షన్ లాగా 2 నెలలు పట్టకూడదు, ఒక చిన్న కరెక్షన్ది. అంచేత నేను చదవండి, ఇప్పుడు గ్యాప్ తీసుకోండి. నేను కదులుతున్నాను కనుక తెలియదు మీరు ఏమేమి అనుకున్నారు. అంచేత మళ్ళీ మీరు మాట్లాడుకోవడమే తప్ప నేను చెప్పేది మీరు విందలుచుకోలేదు. ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పడానికి బెస్ట్ డైరెక్షన్ గురువుగారి హెచ్చరిక ఏంటి అంటే, మీరు మాట్లాడుకుంటున్నారు కనుక నేను పోతున్నాను. జై గురుదేవ్. థ్యాంక్ యూ అనకూడదు. జై గురుదేవ్ ఇంగ్లీష్ వాడితే.